സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ക്രിന്ദട്ടി വാരം 5వ అధ్యాయం పూర్తి చేశాం. ఆ 5వ అధ్యాయానికి ఇప్పుడు సారాంశం చెప్తాను. కృష్ణ పరమాత్మ ఈ 5వ అధ్యాయంలో 2, 3, 4 అధ్యాయాల్లో ఏదైతే చెప్పారో ఆ 2, 3, 4 అధ్యాయాల యొక్క సారాంశమే 5వ అధ్యాయం. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము యొక్క సారాంశం మళ్ళీ 5వ అధ్యాయంలో చెప్పారు. అంతేకాకుండా ఈ 5వ అధ్యాయం గీత యొక్క సారాంశం అని కూడా చెప్పవచ్చు. గీతా శాస్త్రంలో మొత్తం ఏం చెప్పబడినదో దాని సారాంశం 5వ అధ్యాయం అని చెప్పవచ్చు. అంతేకాదు వేదాంతంలో ఏం చెప్పబడిందో వేదాంతం యొక్క సారం అని కూడా ఈ 5వ అధ్యాయం చెప్పవచ్చు. అంటే ఎంత ముఖ్యమైన అధ్యాయమో మనకు అర్థమవుతుంది ఇప్పుడు. దీనివల్ల 5వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో 4 విషయాలు చెప్పబడినాయి. మొదటిది నిష్ఠాద్వయం. 2 రకములైనటువంటి జీవన మార్గాలు నిష్ఠాద్వయం అంటారు. ఇది ఈ అధ్యాయం చిన్న అధ్యాయమే, 29 శ్లోకాలే. 2వ అధ్యాయంతో 18వ అధ్యాయంతో 11వ అధ్యాయంతో పోలిస్తే చాలా చిన్న అధ్యాయం, కానీ చాలా ముఖ్యమైన అధ్యాయం. ఈ నిష్ఠాద్వయం అనేది మొదటి విషయం కృష్ణ పరమాత్మ చెప్పారు ఈ యొక్క శ్లోకం మొదటి భాగంలో 1 నుంచి 6 శ్లోకాల వరకు. మొదటి విషయం నిష్ఠాద్వయం, లేక 2 జీవన మార్గాలు. మనిషికి ముందు 2 జీవన మార్గాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఎంచుకోవచ్చు మనిషి. ఇది మొదటి విషయం. 2వ విషయం ఏం చెప్పారంటే సాధనద్వయం. 2 సాధనాల గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ 2 సాధనాలు కూడా ప్రతి వ్యక్తికి తప్పనిసరి. ఏదో ఒక సాధనం చేస్తాను నేను అనడానికి లేదు. 2 సాధనాలు ముఖ్యమే. కనుక సాధనద్వయం 2వ విషయం. 3వ విషయం, ఆ సాధనాలు చెయ్యడం వల్ల ఏమిటి ఫలం, సాధన ఫలం. ఆ 2 సాధనాలు, 2వ విషయంగా చెప్పబడినటువంటి సాధనాలు 2 ఆచరిస్తే ఏమిటి ఫలం, ప్రయోజనం అనేది 3వ విషయం. 4వ విషయం ఏం చెప్పారంటే 6వ అధ్యాయానికి పునాది వేశారన్నమాట. 6వ అధ్యాయానికి 27, 28, 29 శ్లోకాల్లో పునాది వేసి దాన్ని విస్తారంగా 6వ అధ్యాయంలో చెప్తారు. అంటే 26వ శ్లోకంతో 5వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఆ 3 శ్లోకాలకి 5వ అధ్యాయానికి సంబంధం లేదు. కనుక 4వ విషయం 6వ అధ్యాయానికి సంబంధించినది. సరే, ఇప్పుడు ఈ 4 విషయాలు ఏమిటి అని చూస్తాం మనం. 1 నుంచి 6 వరకు మొదటి విషయం నిష్ఠాద్వయం. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. మోక్షం పొందాలంటే సన్యాసం అవసరమా కాదా అనేటటువంటి సందేహం. సన్యాసాన్ని గురించి ఒక సందేహం అర్జునుడికి. మోక్షం పొందాలి అంటే సన్యాసం తీసుకుంటేనే మోక్షం పొందుతామా, లేక గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా మోక్షం పొందగలమా అని సందేహం. అందుకని ప్రశ్న వేస్తాడు కృష్ణ పరమాత్మని. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ 2 నుంచి 6 శ్లోకాల వరకు సమాధానం ఇస్తారు. అర్జున, మోక్షం పొందడానికి సన్యాసం తప్పనిసరి కాదు. సన్యాసం తీసుకోకపోయినా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తారు. అది కృష్ణుడి యొక్క సమాధానం. అంతేకాకుండా ఈ సన్యాసం అనేటువంటిది చాలా కష్టం. దుఃఖమాప్తుం అయోగత, యోగ్యత లేని వాళ్ళకి ఈ సన్యాసం అనేది చాలా కష్టం. ఆ సన్యాసం అనేటువంటిది అంత సులభంగా అందరికీ సాధ్యం కాదు. బాహ్య సన్యాసం అనేటువంటిది ముఖ్యం కాదు, ఆంతర సన్యాసం ముఖ్యం అన్నారు. మానసికంగా వైరాగ్యం కలిగి ఉండాలే కాని బాహ్యంగా సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఈయనకు మోక్షం వస్తుందని చెప్పలేము. అందుకని ఎన్ని రంగు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన మోక్షం రాకుండా పోదు, తెల్ల డ్రెస్సు వేసుకొని కాషాయం వేసుకున్నంత మాత్రాన మోక్షం వస్తుందని గ్యారంటీ లేదు. అది విషయం. మన కొన్నిసార్లు సన్యాసులు చూడగానే ఆహా అనిపిస్తుంది. దానికి కృష్ణ పరమాత్మ చెప్తారు, సన్యాసం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. గృహస్థాశ్రమంలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. దూరపు కొండ నునుపు అంటారు. సన్యాసం తీసుకున్న వాళ్ళకేమో ఆహా గృహస్థులకి చక్కగా వాళ్ళకి రక్షణ భద్రత అన్నీ ఉన్నాయి, మనకేమీ లేదే అని చెప్పి సన్యాసం తీసుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒంటరితనంతో మానసికంగా బాధపడతారు సన్యాసులు. కనుక వాళ్ళకి మానసికమైన పరిపక్వత లేకపోతే, శాస్త్రం అనేటువంటి సపోర్ట్ లేకపోతే కేవలం సన్యాసం తీసుకున్నారు అంటే చాలా బాధపడతారు తర్వాత మానసికంగా. అందుకనే ఒక సైకియాట్రిస్ట్ చెప్పారు, నా దగ్గరికి ఎక్కువ మంది సన్యాసులు వస్తుంటారు ఇమోషనల్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారట. ఎందుకంటే తప్పించుకుంటారు కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకొని ఇవన్నీ లేకుండా హాయిగా సన్యాసం తీసుకుంటే ఏం పని పాట ఉండదని చెప్పి సన్యాసం తీసుకుంటారు. అక్కడికి పోయిన తర్వాత ఉండలేక కుటుంబాన్ని గురించి ఆలోచిస్తుంటారు, అయ్యో పెళ్లి చేసుకుంటే బాగుండేది, భార్య ఉంటే బాగుండేది, భర్త ఉంటే బాగుండేది అని ఆలోచిస్తే అది ఎంత బలహీనత మనిషికి. కనుక అర్జున సన్యాసం అనే దాంట్లో నివృత్తి మార్గం అంటారు దాన్ని. అంటే మనిషి చురుకుగా ఉండాల్సిన పని లేదు, యాక్టివ్ లైఫ్ అక్కర్లేదు సన్యాసం తీసుకుంటే. నివృత్తి మార్గం అంటారు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్ వాటన్నిటికీ వెళ్ళక్కర్లేదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఎవరు అడగరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వతంత్రం. కానీ ఇవన్నీ అడ్వాంటేజెస్ సన్యాసం తీసుకుంటే. మనం ఎవరికి ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, ఫ్రీ ఫ్రీ వర్డ్ అంటారు చూసారా, ఫ్రీ వర్డ్. కానీ భద్రత అనేది ఉండదు, నాది నా వాళ్ళు అనే వాళ్ళు ఉండరు, రక్షణ ఉండదు, ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిలి ఇవన్నీ ఏమి ఉండవు సన్యాసం తీసుకుంటే. కనుక రక్షణ భద్రత లేని సన్యాసాశ్రమంలో ఏకాంతత ప్రశాంతత ఉంటుంది, కానీ బాధ్యతలు ఉండవు కానీ భద్రత ఉండదు. గృహస్థాశ్రమంలో ప్రవృత్తి మార్గం చురుకుగా పనిచేస్తూ ఉండాలి. గెస్ట్లు వస్తుంటారు ఇంటికి, బంధువులు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ఆన్సర్ చెప్పాలి, పిల్లలకి బాధ్యతలు ఉంటాయి మనకు, మనకు అంటూ ఒకడు తోడు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బాధ్యత ఉంటుంది, భద్రత ఉంటుంది, కానీ ఏకాంతత ప్రశాంతత ఉండదు, ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. కనుక ప్రవృత్తి మార్గం గృహస్థ మార్గం, నివృత్తి మార్గం సన్యాస మార్గం. ఏది మంచిది అంటే రెండూ మంచివే. రెండింటిలో కష్టాలు ఉన్నాయి, రెండింటిలో సుఖము ఉన్నది, దుఃఖము ఉన్నది. కనుక మనసు తయారై ఉన్నవాడికి సన్యాసం ఓకే, లేకపోతే గృహస్థాశ్రమం బెటర్. దానికి కృష్ణ పరమాత్మ ఏమన్నారు, కర్మయోగో విశిష్యతే అన్నాడు. సన్యాసం కంటే కర్మయోగమే గొప్ప, అంటే గృహస్థాశ్రమమే గొప్ప అని అర్థం అని చెప్తారు కృష్ణ పరమాత్మ ఈ మొదటి విషయంలో. అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్నించి గృహస్థాశ్రమానికి వెళ్ళడమా లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు, చాయిస్ ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నుంచి సన్యాసం తీసుకుందామా పెళ్లి చేసుకుందామా, చాయిస్ ఉంది. ఎవరు బలవంతం చేయరు, బలవంతం చేసి తాళి కట్టించలేరు కదా, ఎవరు మెడలో తాళి కట్టించుకోలేరు కదా. కనుక మనిషికి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నుంచి సన్యాసమా గృహస్థాశ్రమ అనేటువంటిది చాయిస్ ఉంది. సో బ్రహ్మచర్య ఆశ్రమం అనేది గృహస్థాశ్రమానికి ఒక పునాది లాంటిది, తయారు చేస్తుంది మనిషిని గృహస్థాశ్రమానికి. వానప్రస్థాశ్రమం అనేటువంటిది సన్యాసాశ్రమానికి తయారు చేస్తుంది. కనుక వానప్రస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం, లేక బ్రహ్మచర్య ఆశ్రమానికి సన్యాసాశ్రమం, లేక గృహస్థాశ్రమం, అంటే చాయిస్ ఉన్నది అని అర్థం. కంపల్సరీ కాదు. బ్రహ్మచర్యాశ్రమంలో నుంచి అందరూ గృహస్థ లేక సన్యాస, మధ్యలో వానప్రస్థ, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది సన్యాసాశ్రమం గురించి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది విషయం. ఈ విషయం తెలియక చాలా మంది సాంఖ్యయోగ పృథక్ బాలాహ ప్రవదం తిన పండితాహ ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. కనుక సన్యాసి అయినా కూడా మోక్షాన్ని పొందొచ్చు, గృహస్థుడైనా కూడా మోక్షాన్ని పొందొచ్చు, కానీ కొంతమంది ఈ రెండు వేరు వేరని చెప్తారు. మూడో అధ్యాయంలో చెప్పాను నేను, లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. కనుక ఆశ్రమ భేదం మన ఇష్టం, కాని సాధన భేదం, సాధన ద్వయంలో మనకి ఛాయిస్ లేదు. రెండవ విషయం. 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు, 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కర్మయోగ సాధనం చెప్పారు. సాధన ద్వయంలో రెండు సాధనాలు, కర్మయోగ సాధనం, జ్ఞానయోగ సాధనం. సో సన్యాసం గురించి అయిపోయింది, సన్యాసం గురించి పూర్తి చేశారు. మోక్షం పొందాలంటే సన్యాసమైనా పర్వాలేదు, గృహస్థాశ్రమమైనా పర్వాలేదు. ఇంకా చెప్పాలంటే గృహస్థాశ్రమమే సేఫ్ అన్నారు కృష్ణ పరమాత్మ సన్యాసం కంటే. ఇప్పుడు మరి సాధనాల్లో ఛాయిస్ ఉందా అంటే సాధనాల్లో ఛాయిస్ లేదు. కర్మయోగం చేయనా, జ్ఞానయోగం అభ్యాసం చేయనా అంటే రెండు చేయాలి. కర్మయోగం లేకుండా జ్ఞానయోగానికి రాలేం, జ్ఞానయోగం లేకపోతే కర్మయోగం పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కళ్ళు కర్మయోగం పాటించాలి, తర్వాత జ్ఞానయోగానికి రావాలి. ఫస్ట్ స్టేజ్ సాధన కర్మయోగం, రెండో స్టేజ్ సాధన జ్ఞానయోగం. 7 నుంచి 12 వరకు కర్మయోగం అంటే ఏమిటి చెప్పారు. తర్వాత 13 నుంచి 21 వరకు జ్ఞానయోగం అంటే ఏమిటి చెప్పారు కృష్ణ పరమాత్మ. కర్మయోగం అంటే ఏమిటి? విద్వత్ సన్యాసం అనేది చాలా ముఖ్యం. జ్ఞానాన్ని పొంది సన్యాసిగా, సన్యాసి మనస్సుతో జీవించాలి మనిషి. జ్ఞానాన్ని పొంది సన్యాసి మనస్సుతో జీవించాలి అంటే వైరాగ్యంతో ఉండాలి, వివేకం వైరాగ్యాలతో ఉండాలి. దానికి కర్మయోగం అనేటువంటిది నాంది. ఎలా అంటే కర్మయోగంలో రెండు భాగాలు ఉన్నాయి. ఏమిటవి అంటే సత్కర్మ, సద్భావన. కర్మయోగం అంటే ఏమిటి అని అడిగితే శాస్త్రం ఏం చెప్తుంది, కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మంచి కర్మలు చేయడం, సాత్విక కర్మలు చేయడం, నిష్కామ కర్మ చేయడం, నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, విహిత కర్మలు చేయడం, స్వార్థం లేకుండా కర్మలు చేయడం, దాన్ని సాత్విక కర్మ అంటారు. అదే కర్మయోగంలో మొదటి భాగం. అంటే సత్కర్మ, మంచి పనులు చెయ్యి. మంచి పనులంటే సత్వగుణంతో చెయ్యాలి, నిస్వార్థంగా చెయ్యాలి. ఎవరికి చేసినా సరే, భర్తకి చేసినా, భార్యకి చేసినా, పిల్లలకు చేసినా, మరే వ్యక్తులకైనా చేసినా సమాజానికి చేసినా కూడా నిస్వార్థంగా చేస్తే అది సాత్విక కర్మ లేక సత్కర్మ, సాత్విక కర్మాణి. ఈ సాత్విక కర్మలో మనం చేసేటప్పుడు అనేక మంది ప్రయోజనాన్ని పొందుతారు. ఎక్కడైతే మన పనుల వల్ల అనేక మందికి ప్రయోజనం ఉంటుందో అది సాత్విక కర్మ, గుర్తుపెట్టుకోండి. నేను మా అబ్బాయి మా అమ్మాయికి మాత్రమే ఇచ్చామనుకోండి ఫలం, అది సాత్విక కర్మ కాదు, అది రాజస కర్మ, అది సత్కర్మ కాదు, మధ్యమ కర్మ, కామ్య కర్మ. నేను చేసే పనులన్నీ వల్ల మా అబ్బాయికి చాలా బెనిఫిట్, మా అమ్మాయికి చాలా బెనిఫిట్, అఫ్ కోర్స్ మా వారికి బెనిఫిట్, లేకపోతే మా ఆవిడకి బెనిఫిట్, అంతే తప్ప నాలుగో మనిషికి ప్రయోజనమే ఉండదు. చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అంటారు కదా, నేను మా అబ్బాయి మా అమ్మాయి ఇంకా మూడు నాలుగో ఐదో మనిషి పనికిరాడు, అటువంటి కుటుంబం న్యూక్లియస్ కుటుంబం అంటారు. ఉమ్మడి కుటుంబం కాదు, చిన్న కుటుంబం, అది రాజసిక కర్మ, సకామ కర్మ, స్వార్థపూరితమైన కర్మ, ఎక్కువ మందికి ప్రయోజనం ఉండదు, అది కర్మయోగం కిందికి రాదు. 199 మంది అట్లాగే చేస్తారు, సాత్విక కర్మ చేసేవాళ్ళు చాలా తక్కువ. మూడవ కర్మ ఏంటంటే తామసిక కర్మ, అవతరణ వాళ్ళకి హాని చేసైనా సరే నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా అని చూస్తాడు, తామస కర్మ. హాని చేసి అవతల వాళ్ళకి కష్టం ఇచ్చి తాను ప్రయోజనాన్ని పొందాలని చేసే కర్మ స్వార్థంతో చేస్తాడు, అవతల వాళ్ళకి హాని చేసి చేస్తాడు, అది సత్కర్మ కాదు, అది కర్మయోగం కాదు. మరేమవుతుందంటే అధమ కర్మ, తామస కర్మ, అతని వలన సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం ఆ వ్యక్తి వల్ల. ఆ తామసిక కర్మ చేసే వాళ్ళ వల్ల ఆ వ్యక్తికి నష్టం, కుటుంబానికి నష్టం. సాత్విక కర్మ చేస్తే ఆ వ్యక్తి ఏ భావనతో చేయాలి? కర్మయోగంలో రెండు భాగాలు చెప్పాను, సాత్విక కర్మ లేక సత్కర్మ, సద్భావన. తామస కర్మలో రాజస కర్మలో సద్భావన ఉండదు, స్వార్థపూరితమైన మనస్సు కలుషితమై ఉంటుంది, రాగద్వేషాలతో కలుషితమై ఉంటుంది మనస్సు. నేను నాది నా వాళ్ళు అనేటటువంటి అహంకారం గర్వం అన్నీ ఉంటాయి అందులో. కానీ సత్కర్మలో భావన ఎట్లా ఉంటుందో తెలుసా? సద్భావన, ప్రాపర్ యాటిట్యూడ్, ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాటిట్యూడ్. ప్రాపర్ యాక్షన్ అంటే సత్కర్మాణి, ప్రాపర్ యాటిట్యూడ్ అంటే సద్భావన. ఈ రెండు కలిస్తేనే కర్మయోగం. సద్భావన ఎటువంటి భావనతో చేస్తాడు ఇతను అంటే కృష్ణ పరమాత్మ చెప్తారు, ఇది రెండవ పార్ట్ అన్నమాట కర్మయోగానికి. రెండవ భాగం, మొదటి భాగం సత్కర్మ, రెండవ భాగం కర్మయోగం యొక్క రెండవ భాగం సద్భావన. నువ్వు చేసే పని ఏమిటి అని కాదు, నువ్వు ఎలా చేస్తున్నావు, ఏ భావనతో చేస్తున్నావు అనేది ముఖ్యం చేసేటప్పుడు. అందుకని ఒక్కొక్కసారి మనకిష్టం లేకపోయినా కూడా చెడు కర్మ చెయ్యవలసి వస్తే, బలవంతాన చెయ్యవలసి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భగవంతుణ్ణి తలుచుకో, భగవంతుడికి అర్పించు ఆ కర్మని. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ మనకిష్టం లేని పని చెయ్యాల్సి వస్తే, మానసికంగా మనకిష్టం ఉండదు కానీ నిర్బంధం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే భగవంతుడికి అర్పించేసే ఆ కర్మని చేసేటప్పుడు, భగవంతుణ్ణి తలుచుకో. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? భగవంతుడు మళ్ళీ నీకు అటువంటి పని చేసే అవకాశం రాకుండా చేస్తాడు, అది భగవంతుడిచ్చే ఫలం. తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ చెడు పని చేసినా కూడా భగవంతుడు మళ్ళీ నీకు అటువంటి చెడు పని చేసేటటువంటి దుర్దశ కలిగించడు ఇంకా, బికాస్ నీ మనస్సు భగవంతుడికి అర్పించుకున్నావు అప్పుడు. అందుకని ఆయన మళ్ళీ నిన్ను అటువంటి పరిస్థితుల్లో పడేయడు. అందుకనే మన దేశంలో, భారతదేశంలో దొంగలు ఉన్నారు చూసారా? దొంగలు అన్ని దేశాల్లో ఉన్నారు, దొంగలు మన దేశంలో ఉన్న దొంగలు స్పెషల్. ఏమిటో స్పెషల్ తెలుసా? తిరుపతికి వెళ్ళి హుండీలో కొంచెం వేస్తాడు, మిగతా దేశాల్లో వేయరు అట్లా. మన వాళ్ళు ఏం చేస్తారంటే నీకు సగం నాకు సగం అంటారు. అందుకని మొక్కు తీర్చుకుంటారు, వెళ్ళి తీర్చుకొని హుండీలో వేస్తాడు. తామస కర్మే కదా, అవతల వాళ్ళకి హాని చేసి దొంగతనం చేసి డబ్బులు సంపాదించాడు. అయినా కూడా దేవుడికి ఇవ్వాలి, తాను తప్పు చేశాను, ఇది దోషం కనుక దేవుడికి కొంచెం ఇస్తే ఆ దోషాన్ని మన్నిస్తాడనే కదా ఇస్తున్నాడు. మళ్ళీ రెండోసారి చేసేటప్పుడు బాగా ఇస్తే నీకు ఇంకా ఎక్కువ ఇస్తానంటాడు పైగా. అందుకని భారతదేశంలో దొంగలు చాలా స్పెషల్ అంటుంటారు స్వామీజీ. దొంగలు కూడా మంచి వాళ్ళు మన దేశంలో, వాళ్ళకి ఒక న్యాయం నియమం ఉన్నది. అంటే తామస కర్మ చేసినప్పటికీ కూడా నువ్వు భగవంతుణ్ణి తలుచుకొని భగవంతుడికి ఇవ్వడం వలన కొంచెం ఒక రోజుకి నీ మనసు చిత్తశుద్ధిని పొంది జ్ఞాన యోగ్యత వస్తుంది. అంతటి వాడికే వస్తే ఇంకా సత్కర్మ చేసేవాడికి ఎంత ప్రయోజనం ఉంటుంది చెప్పండి? తామస కర్మ చేసేవాడికి ఆ తప్పు పని చేసేటప్పుడు భగవంతుని తలుచుకుంటేనే ఫలం ఉంటే ఇంకా సత్కర్మ చేసేవాడికి ఎంత ఫలం ఉంటుంది? మరి సత్కర్మ సద్భావనతో చేస్తే ఏమిటి ఫలం అంటే మనసు చిత్తశుద్ధిని పొందుతుంది. పొంది భగవద్గీత చదవాలి, భగవద్గీత వినాలి, భగవద్గీత మీదనే మనస్సు పదే పదే మనస్సు వస్తుంది. భగవద్గీత క్లాసు వస్తున్నామంటేనే మన మనసు చిత్తశుద్ధి కలిగి ఉన్నది అని అర్థం. లేకపోతే ఇక్కడికి రాలేరు. ఈ హాల్లో అడుగు పెట్టాలి అంటేనే మీ మనసు శుద్ధం అయితేనే మీరు పెడతారు, లేకపోతే పెట్టలేరు. అది మొదటి క్వాలిఫికేషన్ కర్మయోగం వలన. కర్మయోగం చేయడం వలన మనకు భగవద్గీత చదవాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, ఇంకా ఇంకా వినాలి అనేటటువంటి మక్కువ ఏర్పడుతుంది, చాలా ప్రీతి. ఎందుకంటే మనసు శుద్ధమైంది. ఎలా శుద్ధమైంది? సత్కర్మ సద్భావనతో భగవంతుణ్ణి ఆరాధించావు, ఏదో విధంగా భగవంతుణ్ణి పూజించావు, నువ్వు భగవంతుని నామాన్ని తలుచుకున్నావు. భగవంతుణ్ణి ఆరాధించడం వలన భగవంతుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దించుతాడు. ఇంకా ఏదైనా లోపాలు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ప్యాచెస్ అన్ని కవర్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా ఉంటే, చిన్న చిన్న దోషాలు ఉంటే మనసులో, అవన్నీ కూడా ఆయనే తొలగిస్తాడు. అది కర్మయోగం వలన వచ్చిన ఫలం. ఇట్లా 6 నుంచి 12 వరకు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో చెప్తాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్నీత తత్వవిత్. 8, 8, 9 శ్లోకాలేమో జ్ఞానయోగానికి సంబంధించినవి. 7వ శ్లోకంలో చెప్పారు, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. జ్ఞానయోగానికి ఈ 7, 8, 9 శ్లోకాలు నాంది. అటువంటి కర్మయోగం ఏమిటి అనేది 10వ శ్లోకంలో చెప్పారు చూడండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. 10వ శ్లోకంలో భగవంతునికి అర్పించి చెయ్యాలి. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మకురు, ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురూన. కాయేన మనసా బుద్ధ్యా, 11వ శ్లోకంలో, నువ్వు శారీరకంగా చేసినా వాచికంగా చేసినా మానసికంగా చేసినా కేవలైర్ ఇంద్రియైరపి, నువ్వు ఇంద్రియాలతో చేసేటప్పుడు ఆ కర్మల మీద అభిమానం ఫలధ్యాస లేకుండా చేస్తే భగవంతుడు నిన్ను ఆ కర్మలు అంటకుండా చేస్తాడు నీకు, అది ఫలితం. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, మనసు శుద్ధి కోసం చేస్తారు కర్మయోగం చేసేవాళ్ళు అన్నారు. అలా చెయ్యాలి. అలా చేసిన వ్యక్తికి శాంతి సుఖం దొరుకుతాయి కర్మయోగం చేస్తే. కర్మ మాత్రం చేస్తే, రాజసికంగా తామసికంగా చేస్తే సుఖము ఉండదు, శాంతి ఉండదు. కనీస సుఖశాంతి కావాలంటే నిస్వార్థంగా చేయడం నేర్చుకోవాలి. నిస్వార్థంగా చెయ్యాలంటే భగవంతుని తలుచుకొని చెయ్యాలి, భగవంతుని ఆరాధించాలి. ప్రతి పనిలో కూడా అహంకారం లేకుండా చెయ్యాలి, మమకారం లేకుండా చెయ్యాలి. చేసేటప్పుడు నేను చేస్తున్నాను, నాకు ఫలితం రావాలి, పేరు రావాలి, ప్రఖ్యాతి రావాలని చెయ్యకూడదు. అలా చేస్తే మనసు ఆందోళనలో పడుతుంది. కనుక ఇట్లాంటి కర్మయోగం గనక చేస్తే జ్ఞానయోగానికి రెడీ అన్నారు. 13వ శ్లోకం నుంచి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇలా కర్మయోగం చేయడం వలన మనిషి ఏ జ్ఞానాన్ని పొందుతాడు, ఎటువంటి జ్ఞానాన్ని పొందుతాడు అనేది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో. జ్ఞానయోగం అంటే ఏమిటి అనే విషయం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. 13 నుంచి 21 వరకు జ్ఞానయోగం అంటే వేదాంత శాస్త్ర పఠనం, రామాయణం చదవడం, భారతం చదవడం, భాగవతం చదవడం కాదు. అందులో వేదాంతం ఏం లేదు. అధ్యాత్మ రామాయణం, రామగీత వేదాంతం, మహాభారతంలో మోక్ష పర్వం వేదాంతం, భాగవతంలో 10-11 అధ్యాయాలు వేదాంతం, మిగతా అంతా కూడా వేదాంతం లేదు. అది జ్ఞానయోగం కిందికి రాదు. మనం కపిల గీత, నేను ఒక చోట కపిల గీత చెప్పాను, భాగవతంలో కపిల గీత, అందులో వేదాంతం ఉన్నది. కనుక భారత భాగవత రామాయణాల్లో వేదాంతం సెలెక్ట్ చేసుకొని చెప్తాం. అది జ్ఞానయోగానికి కావలసింది వేదాంతం, వేదాంత శ్రవణం. జ్ఞానయోగంలో 3 మెట్లు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇప్పుడు కర్మయోగం అంటే అర్థమైంది. కర్మయోగం తల్లి గర్భం లాంటిది. శిశువు తల్లి గర్భంలో ఎదుగుతాడు, ఆరోగ్యంగా ఎదుగుతాడు. తల్లి గర్భం లేకపోతే శిశువు పరిపూర్ణంగా వికాసం చెందలేదు. 10 నెలలు తల్లి గర్భంలో పెరగాలి. 10 నెలల తర్వాత తల్లి గర్భంలోనే ఉంటే క్షేమమా అపాయమా? అపాయం. అమ్మ పొట్టలో హాయిగా ఉంది 10 నెలలు, ఏం ఉద్యోగం చేయక్కర్లేదు, బయటికి వెళ్ళక్కర్లేదు, చదువుకోవక్కర్లేదు, ఇక్కడే ఉంటాను అంటే అమ్మకి అపాయం, శిశువుకి అపాయం. కనుక 10 నెలల తర్వాత బయటికి రావాలి. అప్పుడే తల్లిదండ్రికి సంతోషం, ఆ శిశువు కూడా ఇంకా ఎదుగుతాడు. అమ్మ పొట్టలో ఉంటే ఏం ఎదుగుతాడు? అదేవిధంగా కర్మయోగం అనేటువంటి తల్లి గర్భం లాంటిది. చిత్తశుద్ధి రావాలి, జ్ఞాన యోగ్యత రావాలి, మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే నిస్వార్థంగా చెయ్యాలి. భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు భర్తకి సేవ చేయడానికి, పిల్లలకు సేవ చేయడానికి, అత్తగారికి, తల్లిదండ్రులకు, మామగారికి సేవ చేయడానికి మనకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరెవరికైనా సేవ చేయడానికి అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఆ సేవని భాగ్యంగా భావించి చేస్తే మనం ఎదుగుతాం. ఎదిగి మళ్ళీ అందులోనే ఉండకూడదు, ఇంకా కుటుంబంలోనే కొట్టుకుంటూ ఉండకూడదు. కుడి చుట్టూ ఇలుకబడినట్టుగా పిల్లలు, భర్త, భార్య, ఎంతసేపటి వాళ్ల సేవ, వాళ్ల సేవ అని చెప్పి జీవితాంతం గడపకూడదు. మళ్ళీ కొంతకాలం చేసిన తర్వాత, మన బాధ్యతలు అయిపోయిన తర్వాత మనం జ్ఞానయోగానికి రావాలి. అప్పుడు మనం ఎదిగినట్లన్నమాట కర్మయోగంలో. అంతేగాని కుటుంబంలోనే కూర్చొని మా ఇంటి బాధ్యతలండి, వంట చేయాలి, మధ్యాహ్నం అది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎప్పటికీ మనకు ముక్తి? మన జీవితానికి ఒక మార్గదర్శనం చూసుకోవాలి కదా. ఈ శరీరం చనిపోయే లోపల మనం జీవితం పురుషార్థం ఏమిటి, మోక్షం పొందాలి కదా. అంతేకాని భార్య, భర్త, భర్తకు భార్య, పిల్లలు అనేది ఇదేనా జీవితాంతం? అది కొంత వయస్సు వరకే, కొంతకాలం వరకే. దాని తర్వాత మనం గురువు, శాస్త్రం, మోక్షం, దానికి సమయాన్ని ఇవ్వాలి. అంతకుముందు మొత్తం కుటుంబానికి ఇచ్చాం సమయం, పిల్లల కోసం, మనవళ్ళ కోసం, మనవరాళ్ల కోసం సమయాన్ని ఇస్తూ వచ్చాం. ఇప్పుడో వాటికి సమయాన్ని తగ్గించి, అంటే పూర్తిగా మానేయలేం కదా, వంట చేసుకోవాలి, తినాలి కదా, కొంత చెయ్యాలి పని. 1/4 అక్కడ, 3/4 ఇక్కడ మనస్సు. అంతకుముందు 3/4 అక్కడ, 1/4 ఇక్కడ దేవుడికి. ఇప్పుడు దేవుడికి 3/4 దేవుడు చెప్పిన మాటలు, దేవుడి గురించి మనం తెలుసుకునే విషయాలు, ఈశ్వర స్వరూపం తెలుసుకోబోతున్నాం. దీనికి 3/4 టైం ఇచ్చి అక్కడ 1/4. ఎక్కడికి వెళుతున్నావు? క్లాసుకి వెళుతున్నానని చెప్పడమే ధైర్యంగా. ఎక్కడికంటే అట్లా వెళ్ళొస్తాను అని చెప్పకూడదు. అట్లా వెళ్ళొస్తానేమిటి? క్లాసుకు వెళుతున్నాను, వేదాంతం చదువుతాను నేను, అంతే, ఇది నా గమ్యం అని చెప్పడమే ధైర్యంగా. భయపడాల్సిన పనేమీ లేదు. ధైర్యంగా తప్పులు చేస్తుంటే జనం ధైర్యంగా మంచి చేయడానికి ఎందుకు భయపడాలి? చెప్పండి, మీరు కూడా వస్తే రండి అని చెప్పాలి, అంతే. ఆనందంగా మేము వింటామని చెప్పాలి. అది జ్ఞానయోగం మనిషికి రెండవ మెట్టు, దానికి రావాలి అంటే ఏం చేయాలి? శ్రవణం చేయాలి, ఒకే గురువు దగ్గర అధిక కాలం చదవాలి. ఏమండి, ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళొచ్చా, ముగ్గురు గురువుల దగ్గరికి వెళ్ళొచ్చా అంటే, ఒకే పద్ధతిలో చెప్పే గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఒక గురువు దగ్గర చదవడం వలన మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గురువు చెప్పేది ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది. అందుకని బాగా విన్న తర్వాత కొంతకాలం, చాలా కాలం ఒకవేళ వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. ఏ గురువు ఆపరు, ఇంకో గురువు దగ్గర చదువుతానంటే ఎవరు ఆపుతారు? కానీ మనం వెళ్ళి కన్ఫ్యూజ్ కాకూడదు, అది కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకని ఒకే గురువు దగ్గర చాలా కాలం వేదాంత శాస్త్రాన్ని చదవాలి. చదివడమే శ్రవణం అంటే. అలా చదివిన తర్వాత మనకు విషయం బోధపడుతుంది. ఏమి బోధపడుతుంది అనేది తెలుస్తుంది మనకు. నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మని గురించి చెప్పబడుతుంది. నీ నిజస్వరూపం ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది చైతన్యం. అది నిత్యం, ఏకం, సర్వగతం. అటువంటి ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. దానికి మరణం లేదు, జననము లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు. చైతన్య రూపమైనటువంటి ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. ఈ జడమైన శరీరాన్ని ఆ చైతన్యమే పని చేయిస్తున్నది. ఇది జడం, ఈ మనస్సు, ఈ శరీరం. ఆ చైతన్యం ఎరుక అంటాం తెలుగులో, ఉనికి అంటాం, ఉనికి ఎరుక. ఆ చైతన్యమైన ఆత్మ, ఉనికి ఎరుక కలిగిన ఆ ఆత్మ కంటికి కనపడదు. కంటికి కనపడకుండా ఈ పదార్థాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది, ఉనికిగా వ్యక్తమవుతుంది. మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, చైర్ ఉన్నది, ఆమె ఉన్నది, అతను ఉన్నాడు, అది ఉన్నది. ఆ ఉన్నది ఉన్నది అనేది కంటికి కనపడదు. ఆ నామరూపాల్లో ఉన్నదిగా మనం గ్రహించాలి. ఆ ఉన్న చైర్ని చూస్తారా మీరు, లేని చైర్ని చూస్తారా? అక్కడ కుర్చీ ఉందండి, ఉన్న కుర్చీని చూస్తారా, లేని కుర్చీని చూస్తారా? మీకు ఉన్న కుర్చీ కావాలా, లేని కుర్చీ కావాలా? ఉన్న కుర్చీ కావాలి. ఆ ఉండడం అనేది కంటికి కనపడుతుందా? కుర్చీ రూపంగా కనపడుతుంది. కుర్చీ లేకుండా ఉండడము అనేది కంటికి కనపడుతుందా? దానికి రూపం లేదు. కనుక ఇప్పుడు కుర్చీ అనేది ఉన్నది అనేది ఇంపార్టెంటా, లేకుండా ఉన్న కుర్చీ ఇంపార్టెంటా? కనుక కుర్చీ ఉన్నది, ఆ ఉన్నది అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ముఖ్యం ఏంటి? అందులో ఉన్నది, ఆమె ఉన్నది, ఆమె లేదు. ఉన్న ఆవిడతో మాట్లాడతారా, లేని ఆవిడతో మాట్లాడతారా? ఉన్న ఆవిడతోనే మాట్లాడతారు. ఆయన ఉన్నాడు, ఉన్న ఆయనతోనే కదా మాట్లాడతారు. అంటే ఆయన ఉన్నాడు అంటే ఉన్నది అనే దాన్ని మనం ఇష్టపడతాం. లేనిది మనకేమిటండి ప్రయోజనం? కనుక వస్తువుల్లో ఆ ఉన్నది అనేదే బ్రహ్మం, ఆ ఉండుట అనేది బ్రహ్మం. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారంటే ఉన్న అబ్బాయి ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటారా, లేని అబ్బాయి లేని అమ్మాయి పెళ్లి చేసుకుంటారా? కనుక ఉండడం అనేది ముఖ్యమా, లేకపోవడం అనేది ముఖ్యమా? ఉండడం అనేదే ముఖ్యం. ఆ ఉండుట అనేటువంటిదే బ్రహ్మం. నేను ఉండాలని కోరుకుంటారా, నేను పోవాలని కోరుకుంటారా? ఎవరికి వాళ్ళు ఉండాలని కోరుకుంటామా, పోవాలని కోరుకుంటామా? ఉండాలని కోరుకుంటాం. ఎందుకని? అది ఆ ఉండాలి అని కోరుకుంటున్నాం చూసారా, ఆ ఉండడం అనేది ఎంత ముఖ్యం అర్థమైందా? ఇప్పుడు అదే బ్రహ్మం. సత్ అంటారు దాన్ని, సత్ బ్రహ్మం. ఆ సత్ అనే బ్రహ్మం ఎవరు అంటే నేనే. అది తర్వాత మెట్టు. ముందు సత్ బ్రహ్మం అని తెలుసుకోవాలి, ఆ సత్ అనే బ్రహ్మం ఎరుక అని తెలుసుకోవాలి. అన్ని జీవరాశుల్లో ఎరుకగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. తెలుసు 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 అని తెలుసుకునేవాడు కావాలా, తెలుసుకొని వాడు కావాలా? మీకు ఈ డెస్క్ ఒకటి ఉంది, దీని ముందు నేను కూర్చున్నాను. నేను కూర్చున్నానని నాకు తెలుసు, కానీ డెస్క్ తెలియదు. డెస్క్ అనుకుంటుందా స్వామి కూర్చున్నారు, స్వామి నా పుస్తకాలు పెట్టుకున్నారు, ఆవిడ పుస్తకాలను నా మీద అనుకుంటుందా డెస్క్? కానీ నేను డెస్క్ నా ముందున్నది, డెస్క్ మీద నేను పుస్తకాలు పెట్టానని నేను అనుకుంటాను, నాకు తెలుసు. కనుక నేను ఇంపార్టెంటా, డెస్క్ ఇంపార్టెంటా? ఎందుకంటే నేను ఉన్నాను, నాకు ఎరుక ఉన్నది. డెస్క్ ఉన్నది కానీ డెస్క్ ఎరుక లేదు. ఇప్పుడు ఈ రెండింటి లేదు ముఖ్యం. ఇందాక ఉన్నది అనేది ముఖ్యం అని చెప్పాను, అంతటా ఉన్నది ఉన్నది అనేది చాలా ముఖ్యం అన్నాం. ఉండడం మాత్రమే కాదు, ఎరుక చైతన్యం ఉన్నదైతే జీవులు అంటే తెలుసుకునేవాడైతేనే ముఖ్యం. అందుకని మీరు డెస్క్ను చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? ఇప్పుడు లేదు స్వామిని, డెస్క్ కూడా చూస్తున్నానన్న. డెస్క్ చూసినా ఏది ముఖ్యంగా ఇష్టపడతారు? మాట్లాడేటటువంటి ఉనికి ఎరుక కలిగినటువంటి ఆ జీవుణ్ణి మనం ఇష్టపడతాం, అది ఎరుక. ఇప్పుడు మీకు ఎరుక ఉన్నదా లేదా? ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న చీరకి వస్త్రం ఉంది కదా, దానికి తెలియదు నేనున్నానని ఇక్కడ, కానీ మీకు తెలుసు అది ఎరుక అంటే. చీర ఉన్నది కానీ చీరకి ఎరుక లేదు. మీకు, మీరున్నారు, మీకు ఎరుక కూడా ఉన్నది, తెలుసు కదా మీకు? తెలుసా లేదా? తెలుసు. నేనున్నాను, నాకు తెలుసు. కార్పెట్ ఉన్నది కానీ కార్పెట్ ఉన్నది అని దానికి తెలుసా? అందులో ఉన్నది అనేది మాత్రమే వ్యక్తం అవుతున్నది, ఎందుకంటే మనస్సు సూక్ష్మ శరీరం లేదు దానికి. ఈ డెస్క్కి కూడా సూక్ష్మ శరీరం లేదు, స్థూల శరీరం మాత్రమే ఉన్నది. అందుకనే దానికి ఉనికి అనేదే ఉన్నది కానీ ఎరుక లేదు. ఈ ప్రపంచంలో జడ పదార్థాలు ఎరుక లేనివి, జీవులందరూ కూడా ఎరుక ఉన్నవి, అది తేడా. ఇప్పుడు దీనికి కూడా ఎరుక ఉన్నదనుకోండి, కాళ్ళు నిప్పులు పుడుతూనే వెళ్ళొస్తానంటుంది కాసేపు వాకింగ్కి. ఇడ్లీ కూడా అమ్మమ్మ నువ్వు తినేస్తావు నన్ను అని చెప్పి ఇడ్లీ నడుస్తుంది, ఇడ్లీ కూడా నడిచిపోతాయి, కారు కూడా అట్లా వెళ్ళిపోతుంది. అందుకని కొన్ని పదార్థాలు కొన్ని వస్తువులు జడంగా ఉంటేనే మనం ఉపయోగించుకోగలుగుతాం. ఇక్కడ ఈ పువ్వు పెట్టారు, ఈ పువ్వు కూడా నేను అలా వెళ్ళి చైర్లో కూర్చుంటాను, ఇక్కడ కూర్చొని అన్నదనుకోండి ఏం చేస్తారు? మనం చెప్పిన మాట ఎవరు వినరు, వాచి ఉండదు, పుస్తకం ఉండదు, క్లిప్ ఉండదు, మైక్ ఉండదు. కనుక భోగ్య ప్రపంచ, భోక్తృ ప్రపంచ, అనుభవించేవాడు అనుభవింపబడేది, ఈ రెండూ ఉంటాయి. నా దగ్గర ఉనికి ఎరుక ఉన్నది, ఇక్కడ ఉనికి ఉన్నది. కనుక ఉనికి మాత్రమే ఉన్న పదార్థాలను మనం ఉపయోగించుకుంటాం. ఉనికి ఎరుక ఉన్న వ్యక్తి తెలుసుకుంటాడు, ఉంటాడు, తెలుసుకుంటాడు, తాను తెలుసుకునేవాణ్ణని తెలుసుకుంటాడు. నేను తెలుసుకునేవాణ్ణని మీరు తెలుసుకున్నారా లేదా? ప్రతి ఒక్కళ్ళు మీరు ఐ నో దట్ ఐ నో, నాకు తెలుసని నాకు తెలుసు, అవునా? నాకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసు చైతన్యం నేను, ఎరుక కలిగిన వాణ్ణి నేను అని నాకు తెలుసు. కాని భగవద్గీత చదవని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు, కానీ వాళ్లకు వాళ్ళ ఆత్మస్వరూపం ఉనికి ఎరుక ఆత్మస్వరూపం అని వాళ్ళకి తెలియదు. కనుక బయట భగవద్గీత రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తేడా తెలిసిందా? ఇప్పుడు కార్పెట్కి నాకు తేడా తెలిసింది, భగవద్గీతకి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తేడా తెలిసిందా లేదా? ఇప్పుడు అర్థమైందా? మన ఇంట్లో వ్యక్తులు ఎంత మంచి వాళ్ళైనా కూడా, ఎంతో మంచి వాళ్ళు, చాలా మంచివాళ్ళు, ప్రతి వాళ్ళని చెప్తాం, మా అన్నయ్య చాలా మంచివాడండి, మా వారు చాలా మంచివారండి, మా నాన్న చాలా గొప్ప మనిషి అండి. గొప్ప మనిషి అయితే కావచ్చు, మంచివాడైతే కావచ్చు, కానీ తనకు తెలుసని తనకు తెలియదు. తాను ఎరుక స్వరూపం అని తనకు తెలియదు. అంటే తాను ఎరుక స్వరూపం అని తెలుసుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకుంటేనే వస్తారు ఇక్కడికి. చాలా పుణ్యం కావాలి. మనం మన కుటుంబంలో వ్యక్తుల గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. ఎవరో ఏ జీవుడు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కలిశామంతే. తల్లి శరీరానికే జన్మనిస్తుంది, కానీ వాళ్ళ యొక్క జాతకానికి జన్మనివ్వలేదు. తల్లిదండ్రులు బిడ్డకి స్థూల శరీరాన్ని ఇస్తారే, కానీ వాళ్ళ స్వభావం, వాళ్ళ సంస్కారం జన్మజన్మలుగా వాళ్ళు తీసుకొని వస్తున్నారు, కానీ దానికి ఎవరు బాధ్యులు కాదు. కనుక మన కుటుంబంలో వ్యక్తులు రాకపోయినా, చదవలేకపోయినా, తెలుసుకోలేకపోయినా మనమేం బాధపడద్దు. ఆ జీవుడికి ఎప్పుడు ప్రాప్తమో అప్పుడే వస్తుంది. అది మన చేతుల్లో లేదు, అది మన చేతుల్లో లేదు. కృష్ణ పరమాత్ముడంతటి వాడు ఒక్క అర్జునుడికే చెప్పగలిగాడు. కృష్ణ పరమాత్ముడంతటి వాడు ఏ అందరికి బోధించలేదు. కృష్ణుడు ఏదో మాట్లాడుతున్నాడు అర్జునుడితో, వెళ్ళి విందామని ఎవరన్నా వచ్చారా దగ్గరికి? ఒక్కడు రాలేదు. అందరు బాణాలు శూలాలు పట్టుకొని ఉంటున్నారు, కానీ ఒక్కడి దగ్గరికి వచ్చాడా? అర్జునుడు మాత్రమే విన్నాడు. ఎందుకని? ప్రాప్తం, జన్మ జన్మల సంస్కారం ఉంటేనే లభిస్తుంది అది. అందుకని మనం ఏం చెయ్యాలంటే మన కుటుంబ వ్యక్తుల కోసం ప్రార్థన చేయొచ్చే, కానీ బాధపడకూడదు. మనకెంతో ఇష్టమైన వ్యక్తి, అయ్యో ఈ జ్ఞానాన్ని పొందాలని చెప్పి తపన పడతాం, అది మన చేతుల్లో లేదు. మనకు కలిగింది, మనకు ప్రాప్తమైంది, మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి, వాళ్ళకు కూడా ఈ జ్ఞానం కలిగే రోజు వస్తుంది అని ప్రార్థన చేయాలి, రావాలని కోరుకుందాం అంతే. మనం అందరికీ రావాలనే కోరుకుంటాం, అది మంచి పద్ధతి. కనుక జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు శ్రవణం అంటే ఏమిటి? ఆత్మ అనేటువంటిది సత్య నిత్య బుద్ధ ముక్త స్వరూపం, చైతన్యం, ఉనికి ఎరుక, అది నా నిజస్వరూపం. నేనెప్పుడూ ఆత్మని, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరంలో ఉన్నాను నేను, ఈ శరీరం నాది కాదు. మనోబుద్ధి చిత్తహంకార న అహం అని తెలుసుకోవడమే మోక్షం. ఇదే జ్ఞానయోగం అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో చెప్పారు. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు. ఇటువంటి జ్ఞానికి ఎటువంటి కర్మలు పాపాలు అంటవు మనిషికి. అంతేకాదు, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈ కర్మలు అనేటువంటివి ఏవి అంటవు ఈ జ్ఞానికి? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అందరూ కూడా అజ్ఞానం చేత ఆవరింపబడి ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం గురువు దగ్గరికి వెళ్ళి ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని తాము ఆత్మస్వరూపం అని చెప్పి తెలుసుకుంటారు. ఎంతో పుణ్యం ఉంటే కానీ తెలియదు అది అని చెప్పి వాళ్ళు ఏ విధంగా ఆలోచన పొరలై ఉంటారు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః గచ్ఛంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఈ జ్ఞాన ఫలాన్ని చెప్తున్నారు ఈ 17వ శ్లోకంలో చూడండి. తిరిగి రానటువంటి లోకాలకు వెళతారు. జ్ఞానం పొందిన వ్యక్తి ఆత్మచింతనలోనే ఉంటాడు, తాను ఆత్మగానే ఉంటాడు, మరలా జన్మ అంటూ ఉండదు, స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం ఉండదు. తాను ఆత్మను తెలుసుకుంటాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండగానే తాను ఆత్మస్వరూపాన్ని, శరీరం పోయిన తర్వాత ఆత్మగా మిగిలిపోతాడు. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి అన్నారు కృష్ణ పరమాత్మ. ఎవరి ద్వారా అయితే ఈ అజ్ఞానం అనేది నాశనం చేయబడుతుందో, జ్ఞానేన తు తద్ అజ్ఞానం ఏషాం నాశితమాత్మనః, ఎవరైతే జ్ఞానం ద్వారా వారి ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళకి ఆదిత్యవత్ జ్ఞానం, తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రభా ప్రకాశయతి తత్పరం. ఎవరికైతే శాస్త్రానికి వచ్చి గురువు ముఖంగా చదువుకుంటారో వాళ్ళు అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మ ఆ సూర్యప్రకాశంలాగా వెలుగుతుంది వాళ్ళకి అన్నారు. ఆత్మ జ్ఞానం వస్తుంది, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, దశాబ్దాలు. ఇప్పుడు ఇది రెండో దశాబ్దంలో ఉన్నాం మనం. కొంతమంది రెండో దశాబ్దంలో చదువుతున్నారు, మొదటి కొంతమంది మొదటి దశాబ్దమే. నేను తెలుగులో మొదలుపెట్టి 16 సంవత్సరాలు, ఈ తెలుగులో వేదాంతం చెప్పడం మొదలుపెట్టి 16 సంవత్సరాలు 2000లలో స్టార్ట్ చేశా. కొంతమంది దశాబ్దం దాటిపోయి వస్తూనే ఉన్నారు, కొంతమంది ఇప్పుడు మొదలుపెట్టారు, చదువుతున్నారు 4 ఏళ్లుగా 3 ఏళ్లుగా. ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. జీవన్ ముక్తి, విదేహ ముక్తి, బ్రహ్మ నిర్వాణం అధిగచ్చది. ఎప్పుడు? ఇహైవ 19వ శ్లోకం చూడండి. ఇహైవ తైర్జిత సర్గ తేషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు అయితే ఆత్మ యందు స్థిరమై ఉంటుందో వాళ్ళు ఇక్కడే ఇప్పుడే ఈ శరీరంలోనే జీవన్ ముక్తిని పొందుతారు. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే జీవన్ ముక్తి, వేరే ఏంటి జీవన్ ముక్తి? జీవించి ఉండగానే నేను ముక్త స్వరూపాన్ని, నాకు బంధం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఎటువంటి కర్మను నన్ను అంటవు అని తెలుసుకోవడమే ముక్తి. అది తెలుసుకోవాలంటే ఎట్లాగైతే అద్దంలో మన ముఖం చూసుకోవాలంటే, అద్దం మీద దుమ్ము ఉన్నదనుకోండి చూసుకోగలరా? అద్దం మీద బాగా దుమ్ము మట్టి పట్టి ఉంటే ఏం చూసుకుంటాం? తుడిస్తే అద్దాన్ని చక్కగా తుడవండి, కనపడుతుంది ముఖం. అదేవిధంగా మనస్సు నిర్మలం కావాలి. రాగ ద్వేష కామ క్రోధ లోభ మద మాత్సర్యం, ఈ లోపల కలుషితాలు మనస్సులో ఉన్నంతసేపు మనిషికి జ్ఞానం రాదు. భగవన్ నామంతో, భగవద్భక్తితో, కర్మయోగంతో మనసును శుద్ధం చేసుకోవాలి. ఎంత తుడిస్తే మనస్సుని అంత తొందరగా మనకు గురువు చెప్పేది బోధపడుతుంది. ఈ శాస్త్రం అనే దర్పణంలో మనకు మన విషయం రూపం తెలుస్తుంది. గురుభక్తి, ఈశ్వర భక్తి, ఈ రెండు అమితంగా ఎవరికి ఉంటాయో ఆ వ్యక్తి మనసు శుద్ధపడుతుంది. దైవభక్తి, గురుభక్తి, ఈ రెండు అమితంగా ఉన్న వ్యక్తిలో మనస్సు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సులో శాస్త్రం మాత ఆత్మని దర్శింపచేస్తుంది, తెలుసుకుంటాడు. ఏం తెలియలేదు అంటే మనసు ఇంకా శుద్ధం కావాలి, కావలసినంతగా కాలేదు, చదవలసినంతగా చదవాలి. అది చదవాలి, శుద్ధమైన మనస్సుతో చదవాలి. అలా చదివినప్పుడే లభిస్తుంది. శాస్త్రం అంటే అత్యంతమైన ప్రేమ కావాలి, గురువు అంటే అత్యంతమైన భక్తి ప్రేమ కావాలి, భగవంతుడంటే తపించాలి, ఈ మూడిటి కోసం తపించాలి. భగవంతుడి కోసం తపించాలి, గురువు కోసం తపించాలి, గురు భక్తితో మునిగిపోవాలి, శాస్త్ర మాత మీద భక్తి కావాలి. ఈ మూడు ఉంటే జ్ఞానం రాక ఏం చేస్తుంది? రాక ఏం చేస్తుంది? వద్దన్నా వస్తుంది, వద్దన్నా వస్తుంది జ్ఞానం. ఎంత సమయం పడుతుంది? విత్ ఇన్ నో టైం. ఎంతో సమయం పట్టదు, చాలా త్వరగా వచ్చేస్తున్నారు. చిటికలో అంటారు చూసారా, చిటికలో వచ్చేస్తుంది. అమ్మో చిటికలో వస్తుందా? నువ్వు తయారుగా ఉంటే చిటికలో వస్తుంది, మనం తయారుగా ఉండకపోతే ఏమొస్తుంది? చిటికలు వేసుకున్నా రాదు. అది భక్తి కావాలి. తర్వాత 19-20 శ్లోకంలో కూడా ఆ జ్ఞాని ఆత్మను తెలుసుకున్న వ్యక్తి సంతోషం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం లేదు. న ప్రకృషే ప్రియం ప్రాప్య, న ఉద్విజే అప్రియం ప్రాప్య. అప్రియం కలిగినప్పుడు దుఃఖపడటం, కష్టపడటం ఉండదు. అవన్నీ శరీరంలో మనసులో జరుగుతూ ఉంటాయి, వాటిని ఆపలేము. నేను ఎప్పుడు సుఖస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, అందుకని ఆ జ్ఞానిని ఏది బాధించదు అని చెప్పి 21 పూర్తి చేశారు. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. ఎప్పుడు బ్రహ్మ సంస్పర్శ బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం. సబ్రహ్మ యోగ యుక్తాత్మ అక్షయ సుఖం అశ్నుతే. అక్షయ సుఖాన్ని పొందుతాడు ఎప్పుడైతే ఈ బాహ్య స్పర్శలన్నీ కూడా అతన్ని బాధించవో. మనస్సు ఆత్మయందే ఉంటుంది. పనులు చేస్తున్నా కూడా, తిరుగుతున్నా కూడా, అంతా అన్నిట్లో ఉన్నా కూడా అవి అంటవు మనిషిని అని అన్నారు. తర్వాత విషయం విలువల గురించి చెప్పారు. 3వ విషయం ఆత్మ విషయం అయిపోయింది. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఈ జ్ఞాని అయిన వాడు, అజ్ఞాని అయితే నేను చనిపోతాను అని బాధపడతాడు, జ్ఞాని అయితే శరీరం చనిపోతుంది, నేను చనిపోను, బల్బు వస్తుంటుంది పోతుంది, ఎలక్ట్రిసిటీకి ఏంటి, ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని అయిన వాడికి నేను చనిపోతాను అని అనడు. నా శరీరం చనిపోవచ్చు, అది చనిపోవడం దాని లక్షణం. నేను మరొక శరీరంలో ఉంటాను ఆత్మస్వరూపంగా. ఈ శరీరం పోతే మరొక శరీరం, నేను ఎక్కడికి పోను, పోవడానికి వీల్లేదు, నాకు మరణమే లేదు అసలు అని తెలుసుకుంటాడు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నారు 22-26 వరకు ఆధ్యాత్మిక విలువలు చెప్తున్నాడు. ఎటువంటి విలువలు పాటించాలి అప్పటి వరకు జ్ఞానం కలిగే వరకు అంటే వైరాగ్యం. వైరాగ్యంతో బాహ్య వస్తువుల మీద మమకారం కానీ ఆసక్తి కానీ లేకుండా ఉండడం, వీటి మీద ఆధారపడకుండా ఉండడం, తన సుఖం కోసం సర్వం పరవశం దుఃఖం. నా సుఖం కోసం దేని మీదైనా ఆధారపడితే దుఃఖం వస్తుంది, దేని మీద ఆధారపడకూడదు. నా మీద, ఆత్మ మీద నేనే ఆధారపడి ఉంటాను సుఖస్వరూపం. సర్వం ఆత్మవశం సుఖం, సర్వం పరవశం దుఃఖం. ఏదైనా ఆధారపడినాను అంటే దేని మీదైనా దుఃఖం వచ్చి తీరుతుంది. కనుక ఇతను ఎప్పుడు దేని మీద ఆధారపడడం. దుఃఖం వస్తే శక్నోతీహాయ యస్ సోఢం ప్రాప్ శరీర విమోక్షణాత్. 23వ శ్లోకంలో కామక్రోధోద్భవం వేగం. కామక్రోధ వేగాన్ని ఎవరైతే నియంత్రిస్తారో ఇక్కడే బతికి ఉండగానే సయుక్తః ససుఖీ నరః, అతడే యుక్తుడు సుఖీ అని అన్నాడు. అందుకని కామక్రోధాలని జయించాలి, అదుపులో పెట్టుకోవాలి. మనిషి తొందరపాటు ఉండకూడదు, నిగ్రహం కావాలి. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం. అదేవిధంగా 24లో కూడా ఆత్మ ఎందే సుఖంగా ఉంటూ అంతః సుఖం ఆరామః అంతర్జ్యోతిహి ఏవయః, ఆత్మజ్యోతి ఎందే ఎప్పుడు చింతనతో ఉండాలి. నేను ఆత్మజ్యోతి స్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు, మనస్సు కాదు, ఇది నా వేషం. భార్య అనేది వేషం, భర్త అనేది వేషం, అన్ని వేషాలే. ఈ వేషం వేసుకున్నది ఎవరు, ఆత్మ. అది ఆత్మ నేనని తెలుసుకోవాలి. శరీర అభిమానం తగ్గాలి, శరీరం మీద మమకారం తగ్గాలి, పిల్లలు కుటుంబం మీద మమకారం అభిమానం తగ్గాలి మనిషి. అది ఉన్నంత వరకు సుఖం శాంతి ఉండదు. ప్రేమగా చూడు కానీ అభిమానం పెంచుకోవాలి, అనురాగాన్ని పెంచుకోవాలి. దీని మీద కానీ మరెవరి మీద కానీ అది చాలా చాలా కష్టం. వెంటనే అనురాగం పెరుగుతుంది మనకు, అందులో పడిపోతాం. లభంతే బ్రహ్మ నిర్వాణం, అటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. ఈ విలువలు వైరాగ్యం, వివేకం, శమ, దమ అన్ని ఉన్నవాళ్ళు మాత్రమే ఆ జ్ఞానయోగానికి అర్హులు, పొందుతారు అన్నారు. చిన్నద్వైత యథాత్మాన సర్వభూత హితేరతాహ. వీళ్ళు అంధర్క్షేమాన్ని కోరుతూ ఉంటారు జ్ఞానులు. కనుక నువ్వు మోక్షాన్ని పొందాలంటే అంధర్క్షేమాన్ని కోరు. సర్వభూత హితేరతాహ ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. అందరినీ ఆత్మగానే దర్శించడం నేర్చుకో. చుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అందరి ఎందు ఆత్మని దర్శించడం అలవాటు చేసుకో. అప్పుడు ఈ జ్ఞానం వలన మననం వలన నీకు ఇవన్నీ కూడా తొలగిపోతాయి బాధలన్నీ కూడా అని చెప్పి, ఎవరికైతే కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేస్తాం. ఈ కామక్రోధాలే మనిషి పతనానికి కారణం. కామం అంటే బంధక కామ. మంచి కోరికలు ఉంచుకోవచ్చు కానీ బంధించే కోరికలు, రాజస తామసమైనటువంటి కోరికలు. అందుకే త్యాగరాజుల వారు కలిలో రాజస తామస వాళ్లతో తిరగద్దని చెప్పన్నాడు. సత్వగుణం ఉన్న వాళ్లతో తిరుగు అని చెప్పి చెప్పారు మనస్సుని. అలా చెప్పిన తర్వాత ఇంతటితో ఈ విలువల గురించి చెప్పి, ఇటువంటి ఆధ్యాత్మిక విలువలు పాటిస్తే అటువంటి జ్ఞానం సత్యం, కర్మయోగాన్ని ఆచరించు, సన్యాసం బాహ్యంగా కాదు అంతర సన్యాసం ముఖ్యమని చెప్పి ఇంతటితో పూర్తి చేశారు. తర్వాత 27, 28, 29 శ్లోకాల్లో ధ్యానాన్ని గురించి చెప్తున్నారు. ఈ తెలుసుకున్న విషయాన్ని జీర్ణం చేసుకోవాలి. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం, కర్మ సన్యాసం అని చెప్పారు. కర్మని సన్యాసించడం కాదు, కర్మ ఫలాన్ని సన్యాసించు, వదిలిపెట్టు. కర్మ ఫలం మీద ఆశని వదిలిపెట్టు అని అర్థం. కర్మ సన్యాస యోగ అని పేరు దీనికి, ఈ అధ్యాయానికి. అంటే నీవు చేసే కర్మల మీద, ఆ ఫలం మీద కోరిక లేకుండా ఉండు అని అర్థం. అలా ఉంటే నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ లభించిన జ్ఞానాన్ని ఎలా జీర్ణం చేసుకోవాలి అంటే, ప్రాణాయామం చేస్తూ ధ్యానంలో కూర్చో, ప్రతిరోజు నిధిధ్యాసనం చెయ్యి. అలా చేస్తే నీకు ఆ ఆత్మ నిష్ఠ వచ్చేస్తుంది అని ఈ 5వ అధ్యాయం పూర్తి చేస్తూ చివరి 3 శ్లోకాలు 6వ అధ్యాయానికి మనకు కొంచెం నాంది పలికారు అన్నమాట. ట్రయల్ పార్టీ అంటారు చూసారా, సినిమా రావడానికి ముందు ట్రయల్ పార్టీ చూపిస్తాడు. రాబోయే సినిమా 3 శ్లోకాలు ట్రయల్ పార్టీ అన్నమాట. 6వ అధ్యాయం సినిమా, ఇది ట్రయల్ పార్టీ 3 శ్లోకాలు. అది ముఖ్యమైన శ్లోకాలు చెప్తాను, నోట్ చేసుకోండి. 8, 9, 15, 16, 17 నుంచి 20 వరకు 17, 18, 19, 20 22 నుంచి 29 వరకు 22, 23, 23 నుంచి 29 వరకు 22 కూడా 23 నుంచి 29 దాకా. అంటే దాదాపు అన్ని శ్లోకాలు ముఖ్యమే. ఇంతటితో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.